ఇక్కడ నుంచి సుందరకాండ ప్రారంభమయ్యింది. అద్భుతమైన పాండిత్యం, భక్తి, జ్ఞానం, వేదరహస్యం, మంత్రశాస్త్రములు అన్నీ ఇమిడ్చి సుందరకాండ రాశాడు ఆయన. ఈ సుందరకాండ గురించి ముందు మనం చెప్పుకోవాలి. ఈ హనుమంతుడు ఎగిరే ముందు సుందరకాండలో 68 సర్కలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 68. టోటల్ కలిపితే 5 అవుతుంది. 6, 8, 14, 1, 4 కలిపితే 5. 5 ఎందుకు పెట్టాడు ఆయన అంటే గాయత్రీ మాతకి 5 ముఖాలు ఉంటాయి. అందుకే అమ్మవారి స్వరూపం సుందరకాండ. గాయత్రీ మాతృస్వరూపమే సుందరకాండ రూపంలో ఉన్నది. టోటల్ 5. ఈ 5 ఎందుకంటే ఈ మొత్తం సుందరకాండ గాయత్రి స్వరూపం. సుందరకాండలో ఏ సర్గ తీయండి, మొదటక్షరం తకారం సకారంతో మొదలవుతుంది. సుందరకాండలో మొదటి సర్గ ఏమిటి? తతో రావణ నేతాయాహ. అందులో త అనే అక్షరం ఉంటుంది. రెండో సర్గ తీయండి, సతు వీర్య వతాం శ్రేష్ఠ అని సకారం ఉంటుంది. ఇలా 1, 2, 3 తప్ప మిగతా అన్ని సర్గల్లోనూ తకార సకారాలు ఉంటాయి. ఆ 2, 3 సర్గల్లో మొదటి శ్లోకం కాకుండా 2 శ్లోకంలో పెట్టాడు తకార సకారాలు. దానికి కారణం ఉన్నదనమాట. ఇంతకీ ఎందుకని సుందరకాండలో ప్రతి సర్గలో మొదటక్షరం తకారం లేక సకారం ఉన్నాయి అంటే ఎన్ని కారణాలు ఉన్నాయో పెద్దలు చెప్పారు. ఓం తత్ సత్ అనేది ఉపనిషద్ వాక్యం. తత్ అదంతా సత్, బ్రహ్మ పదార్థం. ఈ కనబడేదంతా పరబ్రహ్మమే అని ఈ తత్సత్ అనే ఉపనిషత్తు వాక్యమునకు అర్థం. ఈ తత్తులో ఉన్న తకారము, సత్తులో ఉన్న సకారము ఈ సుందరకాండలో ప్రతి సర్గలో మొదటక్షరంగా పెట్టాడు. ఇక స త కలిస్తే సీత అయ్యే. అందుకే సీతే ఈ మొత్తం సుందరకాండకి మూలాధిష్టాన దేవత అని చెప్పడానికి సత అని అక్షరములను చొప్పించాడు ఆయన. సీతలో సకారం ఉంది కదా, సా అని అక్షరం. ఈ సాకి అర్థమేమిటి? సాచ లక్ష్మీ బుధైః ప్రోక్త కరుణాయాంతుతా స్త్రియాం. సా అంటే లక్ష్మి అని అర్థం, తా అంటే కరుణ. ఇంతకీ సా తా కలిస్తే సీత అయ్యాయి. సీత అంటే అర్థమేమిటి? అత్యంత కరుణాస్వరూపిణి అయిన లక్ష్మి, కరుణ కలిగిన లక్ష్మి. అందుకే సీతకున్న కరుణ ఇంకెవరికీ లేదు. సీత అనే శబ్దమునకు కరుణ కలిగిన లక్ష్మి. తా అంటే కరుణ, సా ఈ కలిస్తే సి అయ్యింది. అంటే అత్యంత కరుణ కలిగిన లక్ష్మీదేవియే సీతగా వచ్చింది అని అర్థం. ఇక ఇందులో గాయత్రి మంత్రం కూడా ఉన్న తత్సవితురువరేణ్యం అనే గాయత్రి మంత్రం అంతా కలిస్తే ఈ శ్లోకముల యొక్క సంఖ్య అయిపోతుంది. అందువల్ల ఏ రకంగా చూసినా గాయత్రి మంత్రం, గాయత్రి ముఖములు, ఉపనిషద్ వాక్యములు, సీతాస్వరూపం ఇవన్నీ కలిసి ఈ సుందరకాండలో కనబడ్డాయి. అందుకే సుందరకాండ అత్యంత శక్తివంతమైనది. సుందరకాండము అనాలి, సుందరాకాండ కాదు. ఆ సుందరాకాండ అనగానే మొత్తం శబ్దం అపశబ్దం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈరోజు నుంచి ఏమంటారు? సుందరకాండము అనండి. అందమైనది అది. అందులో ఉన్న ప్రత్యక్షణం అందం, కథ కూడా చాలా గొప్పది. ఇందులో మొదటి శ్లోకంలోనే హనుమంతుని గొప్పతనమంతా వర్ణించారు. తతో రావణ నేతాయాహ సీతాయాహ శత్రుకరిశనః ఏష పదమన్వేష్టుం చారణాచరితేపతి. మామూలుగా దీని అర్థం ఏమిటి? తతః అంటే పిమ్మట లేక అనంతరం. ఏమనంతరం? మహేంద్ర పర్వతం ఎక్కిన అనంతరం. రావణ నేతాయాహ, రావణుని చేత ఎత్తుకొని పోబడిన, అపహరింపబడిన సీతాయాహ సీత యొక్క పదం, జాడను అన్వేష్టుం వెతకడం కోసం శత్రుకరిశన శత్రువులను కృశింపచేసేటటువంటి హనుమంతుడు ఇయేష వెతకడానికి సిద్ధపడ్డాడు. ఏ మార్గంలో వెతకడానికి సిద్ధపడ్డాడు? చారణాచరితేపతి ఆకాశ మార్గంలో. ఆకాశ మార్గంలో రావణుని చేత ఎత్తుకుపోబోయిన సీతాదేవి యొక్క జాడని వెతకడానికి హనుమంతుడు ప్రయత్నించను అని అర్థం. పైకి ఇలా కనపడుతుంది, నిజానికి ఇక్కడే ఉందంత గొప్ప. సీత అనే శబ్దమునకు జీవాత్మ, నేను ఎవరు అనే ప్రశ్నకి సమాధానం. మనందరం జీవాత్మలందరం సీత. హనుమంతుడు గురువుగారు, ఒక సాధకుడు జీవుణ్ణి కనిపెట్టి పరమాత్మలో కలపాలనుకున్నవాడు, తానెవరో తెలుసుకుని తాను పరబ్రహ్మంలో కలిసిపోవాలనుకునే సాధకుడే హనుమంతుడు. ఒక సాధకుడు తనను తాను గుర్తించి తనను పరబ్రహ్మలో పరమాత్ముడిలో కలుపుకోవడానికి చేసే ప్రయత్నమే సీత అన్వేషణ. ఈ అన్వేషణ చెయ్యాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి? ఒక ఆయన సాధన చేద్దాం అనుకున్నాడు, తన తత్వం తెలుసుకోవాలనుకున్నాడు, తెలుసుకుని పరమాత్మలో కలిసిపోవాలనుకున్నాడు. అలా కలిసిపోవాలంటే పెద్దల మార్గంలో నడుచుకోవాలి. చారణాచరితే పతి అంటే ఆచరించి మేమిలా నడుచుకున్నాం, మా మార్గంలో మీరు కూడా నడుచుకుంటే తరిస్తారు అనే చెప్పే పెద్దల యొక్క మార్గం అన్నమాట. చారణాచరితే పతి అనేదానికి పెద్దలు నడుచుకున్న మార్గములు అని అర్థం. మీ గురువుగారు ఎలా నడుచుకున్నారో మీరు అలా నడుచుకోవాలి. మిమ్మల్ని చూసి మీ వాళ్ళు నడుచుకుంటారు. ఇలా మహాత్ములైన వాళ్ళు చూపించే మార్గం చారణాచరితే పతి. ఈ మహాత్ముల మార్గంలో నడుచుకోవాలంటే మీకేముండాలి? సాధకులకు శత్రుకరిశనః, శత్రువులను కృశింపచేసేవాళ్ళు అయి ఉండాలి. శత్రువులను అదుపులో పెట్టేవాళ్ళు అనగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనే ఈ ఆరింటిని జయించిన వాడు పెద్దల మార్గంలో వెళ్ళి జీవాత్మని పరమాత్మలో కలపగలుగుతాడు. ఈ జీవాత్మ ఎందుకు వెతకాల్సి వస్తుంది మనం అంటే, ఈ జీవుణ్ణి ఎత్తుకుపోయాడు ఒకడు. ఆ ఎత్తుకుపోయిన వాడి పేరు రావణుడు. రావణ నేతాయాహ, రావణుని చేత అపహరింపబడిన జీవాత్మని వెతకడానికి వెళ్ళాడు ఈయన. ఇంతకీ రావణుడు అంటే ఏమిటనమాట? ఈ సంసారం అనే భ్రమలో పడి తనను తాను మరిచిపోయి కేవలం కోరికలు మాత్రమే తీర్చుకునేవాడిని రావణుడు అంటారు. ఇవాళ చాలామంది కోరికలు తీర్చుకోవడం తప్ప పరమాత్మని పొందాలనే విషయమే మర్చిపోయారు. అలా సంసారంలో పడి కొట్టుబిట్టి వాడుతున్నవాడు అనమాట. అలాంటి వాళ్ళకే గురువు యొక్క గొప్పతనం తెలియదు. ఎందుకంటే ఎంత పిచ్చాడండి కొంతమంది. గురువు ఏం చెబితే అది సాధకులు మూడు రకాలు తేలిగ్గా చెబుతారు. సాధకులు మూడు రకాలు. అందులో ఉత్తమ సాధకులు అంటే ఇంకా మాదేమీ లేదు, మా గురువు ఏమి చెబితే చేస్తామంటారు. అంటే నాలుగుతో కష్టమా, మనస్సుతో? నిజముగా గురువు గారు ఏమి చెబితే అది చేస్తామని గురువు గారి మార్గంలో నడుచుకునేటటువంటి వాడు ఉత్తమ సాధకుడు. ఇంకా వాడు ఏం చెయ్యక్కర్లేదట, నా మంత్రం నా తంత్రం. వాడికి మంత్రం అక్కర్లేదు, తంత్రం అక్కర్లేదు. గురువు మీద బాధ్యత విడిచిపెట్టాడు. మనస్ఫూర్తిగా శరీరం, ధనం, మనస్సు ఆయనకి సమర్పిస్తే ఈ జన్మలో తరిస్తాడు వాడు ఉత్తమ సాధకుడు. తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా, తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా, గోపాల రే గోపాల రే తెరా ధ్యాను జ్ఞాను మన్ను భాయా, ధ్యాను మన్ను భాయా. ఇంత అద్భుతంగా తుకారాం గారు చెప్పారు. ఈ శరీరం, ఈ ధనం, ఈ మనస్సు అన్నీ నీలో కలిపేశారు గోపాల, నన్ను కాపాడన్నాడు. అప్పుడు ఏమవుతుంది? గురువు ఈ బాధ్యత స్వీకరిస్తాడు. ఇది ఉత్తమ సాధక లక్షణం. ఇక మధ్యమ సాధకులు అని ఉంటారు. కొంతవరకు గురువుని అనుసరిస్తారు, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు అనుకరిస్తారు. అవసరం లేదు, మన పని మనం చేసుకుంటామన్న చోట గురువుని పట్టించుకోరు. అంటే ఏమిటి, వాడికి పెసరట్టు ఉప్మా దొరికితే గురువు అక్కర్లా, దొరకపోతే మాత్రం గురువు గారండి మీతో వచ్చారు టిఫిన్ ఏదండి అంటాడు. వీళ్ళు మధ్యములు. ఇంకా అధములు అని ఉంటారు. అసలు వాళ్ళు ఏమీ లేదు, ఏదో వాళ్ళ దాన్ని వాళ్ళు వినేసిపోతారు. వాళ్ళకి గురువుల మీద సంపూర్ణ భక్తి ఉండదు, అలాగని వినకుండానూ ఉండరు. వీళ్ళు భక్తులే. అధమ భక్తులు కేవలం దూరం నుంచే గురువుల ప్రవచనం వినిపోతారు. మధ్యమ భక్తులు తమకి గురువు అంటే భక్తి ఉన్నా మళ్ళీ వాళ్ళ మనస్సు ఎలా చెబితే అలాగే నడుచుకుంటారు. ఒక్క ఉత్తమ భక్తులు సర్వం గురువుకి సమర్పించి ఈ జన్మలో తరిస్తారు. అలాంటి ఉత్తమ సాధకుడు హనుమంతుడు. అందుకే రావణుని చేత, కోరికల చేత కట్టబడి నాశనమైపోతున్న ఆత్మతత్వాన్ని పెద్దల మార్గంలో వెతకడానికి ఇంద్రియ నిగ్రహంతో బయలుదేరాడు అని అర్థం అనమాట దీనికి. తతో రావణ నేతాయాహ సీతాయాహ శత్రుకరిశనః ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి. అందుకే హనుమంతుడిని ఒక మహాసాధకుడు అన్నారు, ఒక గొప్ప గురువు అన్నారు, అంతలోనే శిష్యుడు అన్నారు, దాసుడు అన్నారు, దాసానుదాసుడు అన్నారు. ఇక్కడ నుంచి చూడండి మీరు, హనుమంతుడు గొప్ప సాధకుడు కదా. ఈ సాధకులకు వచ్చే పరీక్షలు మీకు క్రమంగా తెలియజేస్తాను. సాధకులు నాలుగు పరీక్షలు ఎదుర్కోవాలి. అందులో నాలుగు పరీక్షలు ఏమిటంటే, మొదటిది ఆత్మీయ పరీక్ష. సాధకుడు అనగా భగవంతుణ్ణి చూడాలి, ఆత్మజ్ఞానం పొందాలి అనుకున్నవాడిని సాధకుడు అంటారు. ఆత్మజ్ఞానం పొందాలి, భగవద్ దర్శనం చెయ్యాలి అనుకునేవాడు సాధకుడు. ఈ సాధకుడికి మొదటి పరీక్ష ఆత్మీయ పరీక్ష, అంటే నా అనుకున్న వాళ్ళ నుంచి పరీక్ష వస్తుంది. రెండవ పరీక్ష దేవతల పరీక్ష. దేవతలు పరీక్షిస్తారు, ముందు ఇంట్లో వాళ్ళు పరీక్షిస్తారు, తర్వాత దేవతలు పరీక్షిస్తారు. ఇంకా మూడవది ఎవరు పరీక్షిస్తారు? రాక్షసులు. దేవతల యొక్క రాక్షసులు పరీక్షిస్తారు. ఈ మూడు అయ్యాక అప్పుడు భ్రాంతి నాలుగవది. భ్రాంతి అంటే ఏమిటనమాట, సాధకుడు కొంచెం జపం చేశాక కొంచెం కొంచెం మహిమలు వస్తాయి వాడికి. ఆ మహిమల వల్ల వాడు ఏదన్నా అంటే అయిపోతుంది. ఇక అక్కడి నుంచి వాడు నేనే దేవుణ్ణేమో, నేనేమంటేది అయిపోతుంది అనుకుంటాడు. ఇది భ్రాంతి. భగవంతుడు కనపడలేదు, కనపడినట్టుగా వీడికి అనిపిస్తుంది అనమాట. ఈ నాలుగు పరీక్షల్లోంచి బయటపడ్డాడా అప్పుడు వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే పరమాత్మ తనంతా తానే దొరుకుతాడు. అదే ఇప్పుడు హనుమంతుడు చేయబోయే పని. దానికి ఉదాహరణ చెప్పనా, హనుమంతుడు సీతను వెతకడానికి బయలుదేరాడు. మొట్టమొదట ఆయనకి పరీక్ష ఏమిటి? మైనాకుడి పరీక్ష. అది కొంచెం డీటెయిల్డ్గానే చెబుతాను మీకు. అది అయ్యాక దేవతల పరీక్ష, నాగమాత సురస వచ్చింది. ఆ తర్వాత సింహిక రాక్షసీ పరీక్ష. నాలుగవది సీత అనుకుని మండోదరుని చూచి భ్రమపడ్డాడు, అంటే భ్రాంతి కలిగింది. ఈ నాలుగు దాటాడు, అందుకే సీత కనబడింది. ఆత్మజ్ఞానం కలిగింది, కలిగింది కాబట్టి పరమాత్మతో వాళ్ళని కలపగలిగాడు. మనం కూడా అంతే. తీర్థయాత్ర బయలుదేరదాం అనుకున్నట్టు ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి అన్నట్టు ఎందుకు నాన్న హాయిగా ఇంట్లో కూర్చోలేక, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, గురువు లేదు గురువు లేదు, ఆయన అలాగే పారాయణకి రమ్మంటాడు నీ మొహం అన్నట్ట. ఇది ఆత్మీయ పరీక్ష. అసలు ఇక్కడే సతికిలు పడిపోతారు కొంతమంది అనుకోండి, ఇంట్లోంచి కదలద్దని చాలామంది అంటారు. ఈ కదలద్దండంలో ప్రేమతో కొందరు అంటారు ఈ పిచ్చి నాన్నగారు డబ్బులు తగలేస్తాడేమో అని కొందరు అంటారు. మనం మొట్టమొదట పడవలసింది ఆత్మీయ పరీక్ష. ఇంట్లో పిల్లలు కానీ లేక నా అనుకున్న వాళ్ళు కానీ యాత్రకి వద్దు ఏమొద్దు మాత్ర వేసుకుని ఇంట్లో పడుకోండి హాయిగా అని చెబుతారే, అక్కడ మాత్రం లొంగకండి. ఇంట్లో మాత్ర వేసుకున్నా వైకుంఠయాత్ర తప్పదు. కాకపోతే ఇక్కడ మా కనుక యాత్రకు వస్తే గ్యారంటీగా చచ్చాక వైకుంఠయాత్ర, ఇంట్లో మాత్ర వేసుకు పడుకుంటే నరక యాత్ర. దానికి దీనికి తేడాది. మీ పిల్లలు నిజంగానే మన పిల్లలు కానీ మన వాళ్ళు ఎవరు రక్షిస్తారండి? ఎవరికి ఎవడు కూడా వస్తాడు? ఇదంతా భ్రమ. రేపు పొద్దున వాళ్ళు నీకు కాళ్ళు చేతులు ఆడుతున్నాయి కాబట్టి ఇలా చూస్తారు. మంచం మీద పడి తీసుకుని వస్తున్న రోజుల్లో నీకు ఒక్కడ సేవ చేయడు గుర్తుపెట్టుకో. అదే యాత్రకు వస్తే మంచం మీద పడి సావము నువ్వు, గ్యారంటీ. ఆత్మీయ పరీక్ష దాటిన తర్వాత అప్పుడు ఏం చేస్తారన్నమాట, దేవతలు పరీక్షిస్తారు. అంటే ఏమిటి, ఇంట్లో వాళ్ళు వద్దన్నా యాత్రకు వచ్చాక, రాగానే రూముల దగ్గర కొంత గొడవ ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఏమవుతున్నాడు, దేవతలు పరీక్షిస్తారనమాట, వీడు ఎలా నిలబడతాడో చూద్దామని. అక్కడ మాత్రం మనం ఏదో రకంగా నిలదొక్కుని, ఇదేమిట్రా బాబు యాత్రకు వచ్చాం, దిక్కుమాల గొడవ, ఇక్కడ సరిగ్గా రూములు దొరకట్లేదు, తిండి దొరకట్లేదు అని విసిగిపోయి ఇంటికి పోతామా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు మనల్ని. ఈ పరీక్షల్లో కొంచెం నెగ్గాలి. ఇక్కడ ఏదో కష్టపడి మొత్తం మీద దొరికితే దొరికి, దొరకకపోతే దొరక్క, ఏదో రకంగా కాలక్షేపం చేసేస్తే ఈ దేవతలు గట్టిగా పట్టుకుంటే, పురాణం బాగా వింటే దేవతా పరీక్ష అయ్యాక ఇక మూడో వాళ్ళు రాక్షసులు పరీక్షిస్తారు. అంటే ఏంటనమాట, రైలు చివరి మూమెంట్లో హడావుడిగా పరిగెత్తి పట్టుకోవడము, ఫ్లైట్ తప్పిపోవడము, ఏదో ఒకటి రాక్షసులు కొంచెం ఇబ్బంది పెడతారు. కాబట్టి ఏంటంటే, ఈ రాక్షసుల పరీక్షలు ఇలా విచిత్రంగా ఉంటాయి. ఇవి తట్టుకోవాలి. ఇవి తట్టుకున్నాక అప్పుడు మనకి కొంత భ్రాంతిలోంచి బయటపడే అవకాశం. కొన్ని చిన్న చితక వచ్చే మహిమలకు లొంగకుండా ఉంటాం. మహిమలు వచ్చినప్పుడే, వాక్శుద్ధి వచ్చినప్పుడే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని దాటుకుని వెడితే ఎప్పటికి వెళతామండి పరమాత్మ దగ్గరికి? ఇవన్నీ మర్చిపోయి హాయిగా వేళ పట్టుని ఇంట్లో కూర్చుని ఏసీ రూమ్లో కూర్చుంటే ఏదో చల్లగా ఉంటుంది అనుకుని ఏసీలో కూర్చోవడం వల్ల క్రమంగా తలపోటు తప్పేం ఉండదు. ఈ యాత్రలకు వచ్చినంతకాలం ఉన్నంత ఆరోగ్యం మీకు ఇళ్ళకెడితే ఉంటుందేమో చూడండి. మీరు ఒకసారి ఇంటి దగ్గర నడుస్తున్నారా మీరు? కానీ వాళ్ళు రేవులో నడుస్తున్నారు, ఈతలు కొడుతున్నారు, మెట్లు ఐసర మధ్య అని ఎక్కుతున్నారు. అదే ఇంటి దగ్గర ఎక్కమంటే ఎక్కరు. ఇప్పుడు ఎక్కగా ఎక్కగా మీ ఆరోగ్యం బాగుపడుతుంది. చాలా ఆరోగ్యం తిరగడం వల్ల ఎన్నో లాభాలు వస్తాయన్నమాట. ఇదే ఇప్పుడు ఈ పరీక్ష అంతా ఇప్పుడు మనం చూద్దాం. హనుమంతుల వారు మహేంద్ర పర్వతం ఎక్కారు, శరీరం విపరీతంగా పెంచాడు, కొండ మీద అటు ఇటు తిరిగాడు. ఒక్కసారి కాళ్లతో కొండను అని ఊపాడు. ఎందుకంటే ఎగిరే ముందు కొండ తట్టుకోవాలి. ఇప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ఈ విమానాలు చూసారా, రన్వే మీద కొంత పరిగెత్తిన తర్వాత అప్పుడు పైకి లేస్తుంది, అలాగే రన్వే మీదకి దిగి కొంత పరిగెత్తి ఆగుతుంది. అలాగే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి హుషారుగా దూకాలి. అందుకే కొండ మీద కాసేపు తిరిగాడు. అది కొండ మహేంద్ర పర్వతం. సచచాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్. అది అచలం అంటే కదలదు కొండ. అయినా హనుమంతుడు ఒక్కసారి కాలితో అలా ఊపగా ఒక ముహూర్త కాలం గజ 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 కదిలిపోయింది, వణికిపోయింది ఆ కొండ. అప్పుడేం జరిగింది, ఆ కొండ మీద చెట్లున్నాయి కదా, ఆ చెట్ల నిండా పువ్వులున్నాయి, ఈ పువ్వులన్నీ కొండ మీద జలజల రాలిపోయాయి. ఆ పువ్వులతో కొండ ఉందిట, ఎవరన్నా మహారాజు గారు వస్తున్నారేమో, అందుకే ఈ కొండంతా పువ్వులతో కప్పారేమో, మహారాజులు వచ్చే ముందు పూర్వం ఎవరన్నా వస్తే పువ్వులు చల్లి కొండంతా నింపేవారు, అలా పర్వతమంతా కొండ అంతా పువ్వులతో నింపారేమో అన్నట్టుగా ఉందట. సర్వం పుష్పమశాత ఎత్తు, మొత్తం కొండంతా పూల కొండ అయిపోయింది. ఇక కొండ మీద కొన్ని పాములు ఉన్నాయి. ఈ హనుమంతుడు కాళ్లతో కొండ ఊపగానే రాళ్ళు విరిగి పుట్టల్లో పడ్డంతో పుట్టల్లో ఉన్న పాములు బుస్సు అని పైకి లేచాయి. ఎంతంత పడగలు కలిగిన పాములు, ఒక తల, రెండు తల, మూడు తల, 500 తలలు, 1000 పడగలు ఉన్న పాములు పైకి వచ్చాయి. ఈ పాములు బండరాళ్ళని బుస్సుమని కాటేయగానే ఆ రాళ్ళు పట్ పట్ అనే శబ్దంతో పేలిపోయాయిట. అంటే ఎంత విషం ఉందో ఆలోచించండి ఆ పాములకి. అక్కడ కొన్ని మూలికలు ఉన్నాయి. ఈ మూలికలు ఏ విషమునకైనా విరుగుడు. విషము ఎవరికైనా తగిలితే, ఏ పామన్నా ఒక మనిషిని కాటేస్తే అక్కడున్న మూలికలు అలా చూపిస్తే వాసన వాడు బతుకుతాడట. ఎటువంటి విషమునైనా విరగగొట్టే మూలికలు కూడా ఈ పాములు కోపంతో కాటేస్తూ ఉంటే ఆ విషాన్ని విరుగుడు చేయలేకపోయాయి, విరచలేకపోయాయి. నశేకు శమితం విషం అన్నారు. ఆ విషమును అప్పుడు ఆ మూలికలు కూడా ఉపశమింప చేయలేకపోయాయంటే ఆ పాములు ఎంత కోపంతో ముసలు కొట్టి విషం కక్కుతున్నాయో ఆలోచించండి. ఈ కొండరాళ్ళు పడి కొన్ని పాములు అయితే నలిగిపోయాయి. అప్పుడు రాళ్ల మీద కాటేస్తే రాళ్ల మీద స్వస్తిక్ గుర్తులు పడుతున్నాయట, స్వస్తిక చిహ్నములు ఏర్పడ్డాయి. ఆ పర్వతం మీదకి పిక్నిక్ చేసుకోవడానికి దేవతలు వచ్చారు, విద్యాధరులు వచ్చారు. అది దేవపర్వతం, అందుకని తరచుగా విద్యాధరులు మహర్షులు అక్కడికి వస్తారు. వాళ్ళంతా కొండ మీద కూర్చున్నారు. అందులో విద్యాధరులు మంచి స్వర్గలోకంలో ఉన్న మద్యం తెచ్చుకున్నారు. ఆ మద్యాన్ని పాత్రల్లో, బంగార పాత్రలో పోసుకుని పక్కన కొన్ని మాంసాలు పెట్టుకుని ఈ కళ్ళు తాగుతూ ఈ మాంసం నంచుకుంటున్నారు. ఇంతలో ఈ కొండ కదిలిపోవడంతో ఈ పాత్రలన్నీ పక్కకి పడిపోయి ఒలిగిపోయాయి. మాంస పాత్రలు, మద్య పాత్రలు అటు ఇటు చల్లా చెదరైపోయాయి. దాంతో వాడ కంగారు వచ్చింది. భిద్యతేయం గిరిర్భూతైరితి మత్వా తపస్వినః త్రస్త విద్యాధరాస్తస్మాదుత్పేతు స్త్రీగణై సహ. ఈ కొండ పగిలిపోతుందేమో, భూకంపం వచ్చిందేమో, అనవసరంగా ఇవాళ మనం మన లోకం నుంచి ఇక్కడికి వచ్చాం అని భయపడి విద్యాధరులు తమ భార్యలతో కలిసి రివ్వున పైకి లేచిపోయారు. పైకి లేచి పైన నుంచి చూశారు, ఎక్కడి పాత్రలు అక్కడే వదిలేసి మరీ లేచిపోయారు. కంగారులో ఏం చేశారు, వాటి ఈ గిన్నెలు పట్టుకెళ్ళిపోదాం అనుకోలేదట. వాళ్ళంతా అలా పైకి లేచి స్త్రీలతో పాటు ఎందుకు ఈ కొండ ఇలా కదిలిపోయింది అని చూశారు. నడుం మీద చేతులు పెట్టుకుని ఉత్సాహంగా కొండను ఊపుతున్న హనుమంతుడు చూడగానే ఇదేదో మహాభూతం అనుకున్నారట. అప్పుడు ఆకాశంలో ఉన్న దేవతలు ఋషులు, ఆహా, హనుమంతుడు రాముడి భార్య సీతను వెతకడం కోసం ఈ కొండ మీద ఈ వికృతాకారం ధరించాడు, ఆయన కాళ్ళ దెబ్బలకి కొండ మొత్తం కదిలిపోతున్నది, ఏం బలమైంది, ఏమి శక్తి అయింది అని పొగడ్డం మొదలుపెట్టారు. ఆ పొగడ్తలు విన్న విద్యాధరులు, ఓహో, ఈయన హనుమంతుడా, అయితే చాలా సంతోషమే. ఇంత బలం కలిగిన హనుమంతుడు, కొండని కూడా కదల్చగలిగిన హనుమంతుడైతేనే లంకా నగరానికి వెడితే కొండల్లా బండల్లా ఉన్న రాక్షసుల్ని తన్ని అవసరమైతే బతికి బట్టగట్టి బయటికి రాగలుగుతాడు, సీతను చూడగలడు అని సంతోషించారట. ఈ బలం అవసరం కదా మరి, మనలాంటి వాళ్ళని పెడితే సీత దగ్గర దాకా ఏం పెడతాం, ధామని మధ్యలో సముద్రంలో పడతాం. కాబట్టి ఇతని బలం వాళ్ళకి ఆనందం కలిగించింది. ఇప్పుడు హనుమంతుడు వాళ్ళందరినీ అలా చూచాడు, ఒక్కసారి సింహనాదం చేశాడు, అటు ఇటు కదిలాడు. ఆ తర్వాత ముందుగా సూర్యుడికి నమస్కరించాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకారగమనే మతిం. ముందుగా సూర్యభగవానుడికి నమస్కరించాడు. ఆ తర్వాత ఎవరికి నమస్కరించాడు? మహేంద్రాయ ఇంద్రుడికి నమస్కరించాడు. పవనాయ వాయుదేవునికి నమస్కరించాడు. స్వయంభువే బ్రహ్మకి నమస్కరించాడు. భూతేభ్య పంచభూతాలకి నమస్కరించాడు. ఇలా అందరికీ నమస్కరించి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ క్రమం తెలుస్తుందిగా మీకు. ముందు ఎవరికి దండం పెట్టాడు? సూర్యుడికి. తర్వాత ఎవరికి? ఇంద్రుడికి. ఆ తర్వాత వాయువుకి. తర్వాత బ్రహ్మకి. అప్పుడు పంచభూతాలకి. ఏ ఈ క్రమం ఎందుకు పాటించాడో తెలిసిన? అసలు ఆయన లైఫే ఈ క్రమంలో ఉంది. ఆయన చిన్నప్పుడు సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళాడు. మొట్టమొదట ఎవరు పట్టుకున్నాడు? సూర్యుడిని. సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళగానే ఎవరు కొట్టారు వజ్రంతో? ఇంద్రుడు కొట్టాడు. కొట్టకపోతే ఈయనకి వరాలు రావు. ఇంద్రుడు కొట్టగానే స్తంభించింది ఎవరు? వాయువు. వాయువు స్తంభించడంతో వరాలు ఇవ్వడానికి వచ్చింది ఎవరు? బ్రహ్మ. ఆ తర్వాత పంచభూతాలు సమస్త భూతాలు వచ్చే ప్రాణులందరూ వచ్చారు. నా జీవిత క్రమం ఇది. నేను సూర్యుడిని పట్టుకోవడానికి వెడితే ఇంద్రుడు రాబట్టి అక్కడికి ఆ వాయుదేవుడు స్తంభించబట్టి బ్రహ్మగారు వరాలు ఇవ్వబట్టి ఈ మొత్తం భూతములన్నీ వరములు ఇవ్వబట్టి నేనెంత గొప్పవాడిని అయ్యానని ఈ ఆర్డర్లో దండం పెట్టాడు. ఎంత గొప్ప ఆర్డర్ అండి ఇది. ఇవన్నీ మనం గ్రహించాలంటే ఎంత తెలివితేటలు మనకు కావాలి? చెప్పడు వాల్మీకి ఈ క్రమంలో హనుమంతుడు దండం పెట్టాడని ఊరుకుంటాడు. ఎందుకు ఈ క్రమాన్నే పాటించాలి? ఒకవేళ క్రమం పాటించదలిస్తే ముందు అందరికంటే గొప్పవాడైన వాడు వీళ్ళలో బ్రహ్మే కదా, బ్రహ్మ కాకుండా సూర్యుడి కంటాడు. ఏమిటంటే ఇది కారణం. ఇదే కాదు, ఇంకొక కారణం కూడా ఉంది. సూర్యుడి దగ్గరే ఈయన వ్యాకరణాలు చదువుకున్నాడు గురువు ఆయనకి. అందువల్ల ఎప్పుడు గురువందనమే ముందు చెయ్యాలి. ఏమనుకున్నా మీ గురువు కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు, లేడు లేడు. కాబట్టి సూర్యభగవానుడు తన గురువు గనక నమస్కరించాడు. ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రాగానే ప్రయాణం దక్షిణం దిక్కుకేసి వెళ్లాల్సి వస్తుందంటే డైరెక్ట్గా దక్షిణానికి వెళ్ళకూడదు. ఇంట్లోంచి దక్షిణానికి వెళ్లాల్సి వస్తే తూర్పుకి తిరిగి మూడు అడుగులు నడిచి దండం పెట్టి అప్పుడు దక్షిణానికి వెళ్ళాలట. ఉదాహరణకి మీ ఇల్లు దక్షిణం ద్వారం వైపు ఉంది, మీకు రోడ్డు దక్షిణమే, కాబట్టి ఇంట్లోంచి బయటికి రావడమే దక్షిణానికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంట్లోనే తూర్పుకి తిరిగి దండం పెట్టి మూడు అడుగులు నడిచి అప్పుడు దక్షిణంకేసి వెళ్ళాలి. అందుకే తూర్పుకి తిరిగి దండం పెట్టని ఒక మాట అలా పుట్టింది. ఇప్పుడు ఈయన దక్షిణం దిక్కునున్న లంకకి వెళ్ళాలి కదా, అందుకని ఏం చేశాడనమాట? అంజలిం ప్రాంగ్ముఖ కుర్వల్ పవనాయాత్మయోనయే తతో హి వృధే గంతు దక్షిణో దక్షిణాం దిశం. తూర్పుకి తిరిగి నమస్కరించి తండ్రికి నమస్కరించి అప్పుడు దక్షిణం దిక్కుకి తిరిగాడు ఆయన. సామర్థ్యం కలిగిన వాడు కనుక దక్షిణ అంటే సమర్థుడు. దక్షిణాం దిశం దక్షిణ దిక్కుకేసి తిరిగాడు. ఇప్పుడు వానరులకేసి చూశాడు. ఇక ప్రయాణం కదా, మరి ప్రయాణానికి వెళ్లే ముందు జాంబవంతుడికి అంగదుడికి చెప్పాలి. చెప్పకుండా పరిగెత్తకూడదు. ఎప్పుడైనా ఇంట్లో చూడుతున్నప్పుడు చెప్పాలండి, ఒకరికొకరు చెప్పుకోవాలి. చెప్పుకోకుండా అక్కడికి వచ్చాక రేవు దగ్గరికి వచ్చాక మా ఆవిడికి చెప్పడం మర్చిపోయానండి అంటాడు. అక్కడికి వచ్చాక ఈ రేవులో వెతకడానికి చావు వస్తుంది వీడికి, నీరసాలు వచ్చి. కాబట్టి అన్నీ ఒక ప్లాన్ ఉండాలి. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే ఈ ఒకళ్ళకొకళ్ళ అవగాహన ఉండాలి. ఏం చేస్తున్నావో చెప్పుకోవాలి. చెప్పుకోకుండా ఎవడదాన్ని వాడు అడితే ఉపయోగం ఉంది? నేను ఏదో మనస్సులో అనుకుంటే అవతలవాడికి తెలియాలి కదా. అందుకని హనుమంతుడి దగ్గర ఏ పని ఎలా చెయ్యాలో తెలుసుకుని కార్యసోరత్వం తెలుసుకుని బయలుదేరారు. ఏదో శరీరం పెంచుకొని అందరికీ దండం పెట్టి ఎగిరిపోలేదు ఆయన. వానరులకేసి తిరిగాడు. వానరాన్ వానర శ్రేష్ఠ యదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తద్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగే న గమిష్యామి సురాలయం యదివా త్రిదివే సీతాం న ద్రక్ష్యాం అకృతశ్రమ బద్ధ్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం
అనయిష్యామివ లంకాం సముత్పాట్య సరావణాం సర్వథా కృత కార్యోగం ఏష్యామి సహసీతయ.
ఈ వరసగా ఉన్న శ్లోకాలు చాలా గొప్ప శ్లోకాలు, మంత్రపూర్వక శ్లోకాలు. అందుకే ఒక్క శ్లోకం విడిచిపెట్టకుండా చదివాను మీకోసం నేను. దీని అర్థం ఏమిటి? వానరులతో ఆ వానర శ్రేష్ఠుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఓ అంగదాదులారా, నేను ఇప్పుడే లంకానగరానికి ప్రయాణమై వెడుతున్నాను. ఎలా వెడతాను? రామచంద్రుడు వింటికి ఎక్కుపెట్టి విడిచిపెట్టిన బాణంలా వెడతాను, రామబాణములా వెడతాను. నేను రామబాణం ఎలా పెడుతుందో అలా ఆకాశ మార్గంలో ఎగిరి లంకకి వెడతానన్నాడు ఆయన. ఏం రామబాణంతో పోల్చుకోవడం ఎందుకు? నేను వాయువేగంతో వెడతా లేక మనోవేగంతో వెడతాను అనొచ్చుగా అనలేదు. యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ, రామచంద్రుడు విడిచిపెట్టిన బాణము ఎంత వేగముగా పెడుతుందో అలా వెడతానన్నాడు ఆయన. కారణం ఏమిటో తెలుసా? రామబాణం రాముడు విడిచిపెడితేనే వెడుతుంది, రాముడు విడిచిపెట్టకపోతే అమ్ముల పొదిలో పూచికి పుల్లలా పడి ఉంటుంది, అస్సలు కదలదు. నేను కూడా రాముడు చెబుతున్నాడు కాబట్టి ఈ పని చేస్తున్నాను, రాముడు చెప్పకపోతే నేను చెయ్యను, ఇదంతా రామకార్యం చేయించేది రాముడే అని చెప్పడానికి ఆ మాట చెప్పాడు ఆయన. రాముడికి తెలియకుండా వెళ్ళను నేను. రామబాణం ఏం చేస్తుంది? ఒకసారి బయలుదేరితే మధ్యలో విశ్రాంతి తీసుకోదండో, ఇంకా దానికి నో హాల్ట్స్, నాన్ స్టాపింగ్, మధ్యలో ఆగదు, ఏకధాటిని వెడుతుంది, లక్ష్యాన్ని ఛేదిస్తుంది, లక్ష్యాన్ని కొట్టిన తర్వాతే మళ్ళీ వెనక్కి వస్తుంది. అందుకే హనుమంతుడు రామబాణంతో పోల్చుకున్నాడు కాబట్టి దారిలో ఎక్కడ ఆగాడో మధ్యలో ఆగలేదు. రామబాణం ఒక లక్ష్యాన్ని ఛేదించాక సముద్రంలో తనను తాను ముంచుకునంటే సముద్ర స్నానం చేసి ప్రక్షాళన చేసుకుని అప్పుడు మళ్ళీ రాముడు అమ్ముల పొదులో దూరుతుంది. అందుకే హనుమంతుడు ఏం చేశాడు చివరన? లంకానగరం తగలబెట్టాక తోకని సముద్రంలో చల్లార్చుకున్నాడు రామబాణంలాగే. సముద్ర స్నానం చేసే అప్పుడు మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చాడు. ఇవన్నీ చెప్పకుండా చెప్పడం, నేను రాముడి బాణంలో పనిచేస్తాను అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. లంకానగరానికి రామబాణంలో పెడతాను, లంకంతా గాలిస్తాను సీత కోసం. సీత కనబడిందా? సరే సరే, కనబడకపోతే అదే వేగముతో స్వర్గానికి పెడతాను, స్వర్గంలో కూడా సీత కోసం వెతుకుతాను. అక్కడ సీత కనబడకపోతే మళ్ళీ తిరిగి రావణాసురుడి లంకలోకి అడుగు పెడతాను. ఈ రావణాసురుణ్ణి తోకతో చుట్టి కట్టి మొత్తం లంక మొత్తం బంధించి పెకలించి రాముడి కాళ్ళ దగ్గర పెడతాను. ఎంత గొప్ప ధైర్యంతో అన్నాడండి ఆయన. సీత కోసం లంకకి పెడతాను, లంకంతా గాలిస్తాను, లంకలో సీత కనబడిపోతే స్వర్గంలో దాచేయడం ఈ రావణాసురుడు అనుకుని స్వర్గానికి పెడతాను, అక్కడ వెతుకుతాను, అక్కడ కనబడకపోతే వెర్రి మొహం వేసుకుని తిరిగి రాను. శుభ్రంగా మొత్తం లంకానగరం అంతా పెకలించి తోకతో కట్టి పట్టి రాముడి కాళ్ళ మీద పారేస్తాను. ఏమైనా సర్వతా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయ, ఏ విధంగా అయినా సీతని చూసి సీతతో మాట్లాడే వస్తాను. అంటే సీత లేకుండా రాను అనగా సీత జాడ వెతకకుండా ఒట్టి చేతులతో రాను, రాముడికి సీత గురించి చెప్పే వస్తాను. ఇది నా ధైర్యం. నీకు ఈ ధైర్యం ఎలా వచ్చిందంటావేమో, ఆయన ముందే చెప్పాడు రామబాణం కాబట్టి. నా దగ్గర రామ అనే రెండు అక్షరాలు ఉన్నాయి, రామ అనే రెండు అక్షరాలు ఉంటే ఈ పని నాకు లెక్కలేదు, ఇంత నమ్మకం అన్నాడు ఆయన. ఈ నమ్మకంతో ఉన్నవాడికి ఆ పని అవ్వకుండా ఉంటుందా? సగం సగం నమ్మకుండా పూర్తిగా నమ్మేవా? ఇక తిరుగు లేకుండా ఆ పని అవుతుంది. ఇలా పలికి ఒక్కసారి రెండు కాళ్ళతో భూమిని ఒక్క తొక్కు తొక్కి ఝామ్మని పైకి లేచాడు. ఆ పర్వతం అట 8 యోజనములు భూమిలోకి దిగిపోయింది ఆ దెబ్బకి, అంత బలంగా భూమిలోకి కుంగిపోయింది. రిమ్ము నేను పైకి లేచాడు ఇప్పుడు మహావేగంగా. అలా లేవగానే ఏం జరిగిందో తెలిసిన, ఆ కొండ మీద చాలా చెట్లు ఉన్నాయి. ఈయన మహావేగంగా పైకి లేవగానే చెట్లు కూడా ఈ వేగమునకు వేళ్లతో సహితంగా పైకి లేచిపోయి ఆయన వెంట పడ్డాయి. చెట్లు సమూలముగా పైకి లేచిపోయాయిట. అడుగున ఎక్కడెక్కడో వేళ్ళు పాతుకుపోయి ఉంటాయి కదండి చెట్లు, ఆ వేళ్ళు కూడా పైకి లేచిపోయి చెట్లన్నీ ఈయన వెంటబడ్డాయి. అది చూడడానికి ఎలా ఉందో తెలుసిన, అనుజగ్ముర్ హనుమంతం సైన్యాయవ మహీపతిం, హనుమంతుడు ఆకాశంలో పైకి లేచి ఇలా మళ్ళీ పక్షిలా ఎగురుతూ ఉంటే, హనుమంతుడు ఒక మహారాజులో ఉన్నట్ట, రాజుగారి వెనక అతల సైన్యంలాగా, రాజుగారి వెనక సైన్యంలా ఈ చెట్లన్నీ పడ్డాయి. చెట్లు ఈయన వేగానికి ఆయనతో పాటు సుళ్ళు తిరిగి ఎగురుకుంటూ వస్తూ ఉంటే మహారాజు గారు పెడుతున్నారు, వెనుక సైనికులు పెడుతున్నారేమో అని జనం అనుకున్నారు ఆ చెట్లను చూసి. కొంత దూరం వెళ్ళాక మొట్టమొదట లేచినంత వేగం ఉండదు కదా, అందువల్ల ఈ చెట్లకి కూడా రావడం ఆగిపోయి ఢామ్ ఢామ్ అనే శబ్దంతో చెట్లన్నీ సముద్రంలో పడిపోయి, మొదట్లో కూడా వచ్చిన చెట్లు కొంతసేపటికి ఆ గాలి ఉధృతి తగ్గి చెట్లు ఒక్కొక్కటి శబ్దం చేసుకుంటూ సముద్రంలో పడిపోవడం మొదలెట్టేయట. అది ఎలా ఉందిట అంటే స్వబంధుమివ బాంధవాహ అన్నారు. ఇంటికి ఒక ఆయన ఇంటికి బంధువులు వచ్చారు. ఆ బంధువులు అంటే ఇది బాగా ఇష్టం, అందుకని బంధువులు వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళని రోడ్డు మీద కొంత దూరం ఏ ఆటో దాకా తీసుకొచ్చి వాళ్ళని ఆటో ఎక్కించాక టాటా అని ఈయన ఇంట్లోకి వెళ్ళిపోతాడే. అలా హనుమంతుడి వెంట బంధువులు వచ్చి హనుమంతుడిని సాగనంపి తిరిగి ఇళ్లలోకి పోతున్నట్టుగా ఈ చెట్లన్నీ నీళ్లలో పడిపోయాయి. అంటే పూర్వం ఇంటికి వచ్చిన బంధువులు సాగనంపడం అని ఒకటి ఉండేదిలేండి, ఇప్పుడు అసలు ఇంటికే రానివ్వట్లేదు కదా. అందువల్ల ఇంటికి వచ్చేవాడు లేడు, వచ్చినా వీళ్ళా వీళ్ళు వస్తావా వెళ్ళరా అంటారు. అది బయటకు వచ్చి టాటా చెప్పేవాడు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే పూర్వం చక్కగా స్వబంధువుల్ని సాగనంపినట్టుగా ఉంది. ఈ హనుమంతుడు మహావేగంగా ఎగురుతూ ఉంటే ఆకాశంలో మేఘాల్లో హుమ్ హుమ్ అంటూ ఉంటే చూస్తున్న వాళ్ళకి కొంతమందికి మేఘాల్లో ఓసారి కనబడతాడు, ఓసారి కనబడ్డు, దృశ్యము అదృశ్యం. మేఘాలు కమ్మినప్పుడు కనబడ్డు, మళ్ళీ మేఘాల్లోంచి బయటకు వస్తున్నాడు అనమాట. ఈయన మహావేగంగా వెళ్ళిపోతున్నవాడు సుపర్ణమేవ చాత్మానం మేనేస కపికుంజరహ, కొంతసేపు తనలో ఏమనుకున్నాడు, నేను గరుత్మంతుడిని అనుకున్నట్ట, గరుత్మంతుడు ఎంత వేగంగా వెడతాడో అంత వేగంగా వెడతాననుకున్నాడు. అప్పుడు ఇంకో తమాషా జరిగిందండోయ్, ఈయన ఇంత వేగంగా ఎగురుతూ ఉంటే ఈ వేగమునకు సముద్ర జలమంతా కింద నుంచి అలా పైకి లేచిపోయింది. సముద్రం నేల మీద ఉంటుంది కదా, ఈ వేగమునకు మొత్తం సముద్రం అంతా ఒక పైకిలా పైకి లేచింది. అంటే ఆకాశం కేసి లేచిపోయింది నీళ్ళు. మీరు ఎప్పుడో చూసారా పెద్ద పెద్ద ఓడ వచ్చినప్పుడు కెరటములు ఇలా పైకి లేచిపోతాయి, అలా మొత్తం సముద్రం పైకి లేచిపోయింది. ఇప్పుడు సముద్రం కింద అసలు నీళ్లే లేవు. ఇప్పుడు ఆ నీళ్లలో అడుగున సముద్రము కింద కొన్ని పాములు దాక్కుని ఉన్నాయి. ఆ పాములు పెద్ద పెద్ద పాములు. ఆ పాములు హఠాత్తుగా పైనున్న నీళ్లు పక్కకి లేచిపోగానే ఎందుకు ఈ నీళ్లు ఇలా పైకి లేచిపోయాయి అని పైకి చూసాయి. పైన ఎగురుతున్న హనుమంతుడు కనబడ్డాడు. దాంతో హడిలిపోయేట పాములు. హనుమంతుడు గరుత్మంతుడేమో, ఈ గరుత్మంతుని వేగమునకు మొత్తం సముద్రం పైకి లేచింది, ఈ ఎగురుతున్న గరుత్మంతుడికి మనం కనబడ్డామంటే మనల్ని నూడిల్స్ తిన్నట్టుగా సేమ్యాలు తిన్నట్టుగా తినేస్తాడేమో, అలా తినేస్తారేమో అనుకుని కంగారు పడిపోయాయట. అందుకనేవి భుజంగములన్నీ పాములన్నీ లొంగలు చుట్టుకుంటున్నాయట, ఇలా ముద్దల ముద్దల కింద అయిపోయాయట. అసలు ఏమి ఊహండి అసలు వాల్మీకి మహర్షిది. ఈ ఎగురుతున్న వేగమునకు నీళ్లు పైకి లేస్తే అడుగునున్న పాములు గరుత్మంతుడిని చూచినట్టుగా హనుమంతుడిని చూచి భయపడిపోయి ఇలా లొంగలు చుట్టుకుని పిండేసిన తువ్వాళ్ళు ఉంటాయి కదా, ఆ తువ్వాళ్ళ ముద్దల్లో అయిపోతున్నాయి. తువ్వాళ్ళ ముద్దల్లో ఉంటే పడగలు కనబడవు, కనబడకపోతే గరుత్మంతుడు తినడేమో అని అనుకున్నాయట. అంత వేగంగా ఎగురుతున్నాడు ఆయన. ఇలా ఎగురుతున్న హనుమంతుడిని మైనాక పర్వతం చూసింది, సముద్రుడు చూశాడు. ఇప్పుడు సముద్రుడు ఏమనుకున్నాడు, ఇది మొదటి పరీక్ష హనుమంతునికి, ఆత్మీయ పరీక్ష అన్నాను కదా. సముద్రుడు తనలో తాను అనుకున్నట్ట, ఈ హనుమంతుడు రాముడి పని మీద వెడుతున్నాడు, రాముడి భార్య సీతని వెతకడానికి వెడుతున్నాడు. రాముడో మా వంశానికి ఉపకారం చేసినవాడు. సగరుడు ఎంత గొప్పవాడో చెప్తా వినండి. ఇప్పుడు ఒకప్పుడు సముద్రం చాలా చిన్నది, ఇప్పుడున్నంత సముద్రం లేదు. కారణం అగస్త్య మహర్షి మొత్తం సముద్రాన్ని తాగేశాడు, సముద్రం అంతా తాగేశాడు అగస్త్యుడు. దాంతో సముద్రం ఎండిపోయింది. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో సగరుడు అని ఒక చక్రవర్తి పుట్టాడు. ఈ సగర చక్రవర్తికి 60,000 మంది కొడుకులు ఒక భార్య వల్ల. ఆయన ఒకనాడు అశ్వమేధయాగం చేశాడు. ఈ అశ్వమేధయాగం చేస్తే ఈయన ఇంద్ర పదవిని ఎక్కడ లాక్కుంటాడో అని ఇంద్రుడు ఏం చేశాడు, సగరుడి యజ్ఞాశ్రయాన్ని తీసుకుపోయి పాతాళలోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో కట్టాడు. అప్పుడు సగరపుత్రులు 60,000 మంది గుర్రం కనబడక భూమి చుట్టూత తవ్వేసి భూమిని ఖననం చేసి పాతాళానికి పోయారు. పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్న గుర్రాన్ని దగ్గరికి వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమానికి ఎదురుగుండా ఒక స్తంభం ఉంది. ఆ స్తంభానికి ఈ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు కట్టిపోయాడు నిజానికి, కానీ వీళ్ళు మూర్ఖులు కదా, అందుకని ఈ గుర్రాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నట్టు నటిస్తావట్రా, నువ్వు దొంగ ఋషివి అని మీదకు దూకారు. పోతన గారు 9వ స్కంధంలో అద్భుతమైన పద్యం రాశారు, ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే, ఈ జరభిని పట్టి చంపుడతి సాధు మునీంద్రుడు ఓలె, నేత్రములు తెరవక బాకినోరు పెకలింపక బైసుక పట్టెనల్చు అయ్యరు వదివేవురు నిజ కరాయుధముల్ చెళిపించి డాయుచోన్. మేం కనిపెట్టావురా దొంగ, నువ్వు గుర్రమును ఎత్తుకొచ్చి పాతాళములో ఆశ్రమానికి ఎదురుగా ఉన్న స్తంభమునకు కట్టి కళ్ళు మూసుకుని జపం చేస్తున్నట్టు నటిస్తావా, నీ తల నరికేస్తాం, ఈ గుర్రం ఎత్తుకుపోతాం అని 60,000 మంది కత్తులు ఇలా జడిపించి ఆయన జుట్టు పుచ్చుకున్నారు, ఆయన మీదకు దూకారు. తపస్సు చేసుకుంటున్న కపిలుడు కళ్ళు తెరిచాడు. వెంటనే ఆయన కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి ఈ 60,000 మంది కాలి బూడిదైపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కళ్ళు మూసుకు తపస్సు చేశాడు. ఇంతలో సగరుడు ఎప్పటికీ తన కొడుకులు రాకపోతే, వీళ్ళేదో దొండగులు కదా పాపిష్టి పనులు చేసుంటారు ఎవడి జోలికో వెళ్ళారనుకుని తన మనవడిని అంశుమంతుడి పంపాడు. అంశుమంతుడు పాతాళానికి వచ్చి జరిగింది తెలుసుకున్నాడు. ఓహో మా పెద్దలు మా బాబాయ్యలంతా చచ్చారు, ఈ ఋషి వీళ్ళని కాల్చి బూడిద చేశాడు అనుకుని ఆయనకు ఎదురుగా నిలబడి, నువ్వు విష్ణుమూర్తి అవతారానివి, మహాత్ముడివి, నీ వల్ల కపిల తీర్థం అనే ఒక తీర్థమే భూలోకంలో ఏర్పడింది, నీ వంటి మహాత్ముడు మరొకడు లేడు, ఆది విష్ణు స్వరూప రక్షించు రక్షించంటే ఆయన కళ్ళు విప్పి, నాయన ఈ మూర్ఖులు నన్ను పట్టుకుని జుట్టు పట్టుకుని పీకారు, ఆ పాపం వల్ల వాళ్లే కాలిపోయారు, గుర్రం నువ్వు పట్టుకుపో, ఋషి శాపమునకు గురై చచ్చిపోయిన పాపాత్ములకి మోక్షం ఉండదు, కాబట్టి ఈ చచ్చిపోయిన మీ పెదనాన్నల శరీరాల మీద గంగానది ప్రవహించేలా చేస్తే అప్పుడు వీళ్ళు పవిత్రులు అవుతారు అనగా ఆయన వెళ్ళి గంగని తేవడానికి హిమాలయాల్లో తపస్సు చేసి మధ్యలోనే ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆ అంశుమంతుని కొడుకు దిలీపుడు, వాడు కూడా గంగని తేవడానికి వెళ్ళి తపస్సు చేసి మధ్యలోనే చచ్చిపోయాడు. దిలీపుని కొడుకు భగీరథుడు, భగీరథుడు మహాతపస్సు చేసి మొత్తం మీద గంగని భూలోకానికి తెచ్చాడు. ఆ గంగ భూమి మీద నుంచి ప్రవహించి ప్రవహించి పాతాళానికి వెళ్ళింది. వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో చచ్చిన ఈ దుర్మార్గుల యొక్క కళేబరాల మీద చితాభస్మాల మీద ప్రవహించి వారికి స్వర్గం ఇచ్చింది. ఈ గంగ ఎప్పుడైతే సముద్రంలో కలిసిందో మళ్ళీ సముద్రానికి విపరీతంగా శరీరం వచ్చింది. అప్పటి నుంచి సగరుడి యొక్క పిల్లల చేత పెరిగి సాగరము అని పేరు తెచ్చుకుంది సముద్రం. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః, నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడి వల్ల ఇంత శరీరం పొందాను, అంటే ఇంత సముద్ర జలం పొందాను. ఆనాడు సగరుడే లేకపోతే, ఆ వంశంలో భగీరథుడు పుట్టకపోతే నాకు ఇంత నీరు వచ్చేది కాదు. నా అభివృద్ధికి డెవలప్మెంట్కి ఇక్ష్వాకు వంశస్థులు కారకులు. ఆ సగరుడి వంశంలో వాడు రాముడు, ఆ రాముడి భార్య సీతని వెతకడానికి హనుమంతుడు ఎడుతున్నాడు, కాబట్టి హనుమంతుడికి సాయం చేయాలనుకున్నట్టే. ఎంత ఉత్తములండి వాళ్ళు, అసలు ఏమైనా సంబంధం ఉందా ఉపకారం చేయడానికి ఇంత ఫ్లాష్ బ్యాక్ ఆలోచించాడు ఆయన. ఎప్పుడో ఏదో ఒక వంశంలో వాళ్ళ వల్ల ఈయనకి శరీరం వచ్చిందిట, అందువల్ల ఆ వంశంలో వాడి ఒక భార్యను వెతకడం కోసమని ఒక సేవకుడు పెడుతున్నాడు, అందుకని ఆ సేవకుడికి సాయం చేయాలనుకున్నాడు. ఇది ఉత్తమ లక్షణం. అదే మూర్ఖ లక్షణం ఏంటో తెలుసా, ఎప్పుడో మీ నాన్న అలా అన్నాడరా నన్ను, కాబట్టి నేను డొక్క చీరుస్తాం. అసలు వీడు నాన్న అన్నాడో లేదు అడిగి లేదు, వాడు నాన్న బతికి లేడు, గోడు లేడు. పాతవన్నీ తవ్వుతారండి, చెడ్డ వెతుకుతారు పాపాత్ములు, దెప్పుడుగాళ్ళు వాళ్ళు. అటువంటి వాడిని చప్పుడు కాకుండా కొట్టి ఎత్తుకుపోతారు టెమకింకరులు. కానీ అదే ఉత్తములైతే పాత ఉపకారం గుర్తుకు తెచ్చుకుంటారు, కాబట్టి మనం ఉత్తముల్లా ప్రవర్తించాలి. ఇప్పుడు హనుమంతుడికి ఎలా సాయం చేయటం, సీతాన్వేషణకు వెడుతున్న హనుమంతుడికి నా వంతు సాయం చేయటం ఒకటే. ఏమిటా ఒక్క సాయం, ఈయన ఏకధాటిన ఆకాశంలో 100 యోజనములు ఎగరి లంకానగరానికి వెళ్ళి సీతను చూడటం కొంచెం కష్టం, అలిసిపోయాడు ఈయన. ఈయనకి కొంచెం విశ్రాంతి ఇస్తే, ఈయనకి ఏదో టెంపరీగా కూర్చోడానికి ఒక ఏసీ రూమ్ చూపిస్తే అందులో కూర్చుంటాడు, కాసిన పళ్ళు మంచినీళ్ళు ఇస్తే విశ్రాంతి తీసుకుని పళ్ళు తిని నీళ్లు తాగి బలం పుంజుకుని మళ్ళీ లంకానగరానికి ఎగురుతాడు అనుకున్నాడు ఆయన. ఈ సముద్రంలో మైనాకమని ఒక పర్వతం ఉన్నది, ఆ మైనాక పర్వతాన్ని పిలిచాడు. సముద్రుడు, మైనాకమా లే, నువ్వు పైకి కిందకి ఎగరగలవు దిగ్గలవు, కాబట్టి పైకి పెంచి నీ శరీరాన్ని హనుమంతుడికి కూర్చోవడానికి విశ్రాంతిని, నీ శిఖరం మీద హనుమంతుడు కూర్చుంటాడు. ఏకధాటిన ప్రయాణం చేయడం కష్టం కదా, అందువల్ల నువ్వు గనక సముద్రం నుంచి పైకి లేచావంటే హనుమంతుడు నీ శిఖరం మీద కూర్చుంటాడు. నీ కొండ మీద చాలా చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలో మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు, రకరకాల పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళన్నీ ఆయనకి పెట్టు. నీ కొండ మీద సెలయేళ్ళు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, ఆ జలపాతాల్లో నీళ్ళు ఆయన తాగుతాడు, అప్పుడు ఆయనకి బలం వస్తుంది, విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ ఎగురుతాడు. ఈ ఉపకారం చేయమనగానే టక్కన పైకి లేచిపోయాడు మైనాకుడు సముద్రంలో నుంచి. మైనాకుడు బంగారపు కొండ, బంగారం ఎలా ఉంటుందో ఆయన శిఖరం అలా వెలిగిపోతూ ఉంటుందిట. ఆయన పైకి లేచాడు. ఒక్కసారి సముద్ర జలములు చీల్చుకుని మైనాకుడు పైకి వస్తూ ఉంటే ససాగర జలం భిత్వ దీప్తరశ్మిర్ దివాకరః యథా జలధరం భిత్వ దీప్తరశ్మిర్ దివాకరః అన్నారు. మేఘములలో నుంచి సూర్యుడు బయటకు వచ్చినట్టుగా సముద్రంలో నుంచి బంగారపు కిరణములతో శిఖరముతో మైనాకుడు పైకి వచ్చాడు. అంటే మైనాకుడు సముద్రంలోంచి పైకి వస్తూ ఉంటే చూడడానికి ఎలా ఉంది, దట్టమైన మేఘములలో నుంచి సూర్యుడు బయటకు వచ్చినట్టుగా ఉంది. ఆయన 100 యోజనములు పొడవైనటువంటి శరీరం కలిగిన వాడు అంత పొడుగ్గా ఎదగలడనమాట. హనుమంతుడు చూశాడు, సముద్రములో నుంచి విజృంభించి పైకి వస్తున్న మైనాకాన్ని చూచి ఇదేదో రాక్షసమాయ, మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత. ఏకధాటిన సముద్రంలో ఎగరాలనుకుంటున్నాను, ఈ సముద్రంలో హఠాత్తుగా నాకేదో విఘ్నం వచ్చింది, ఎవడో దుర్మార్గుడు నా ప్రయాణం ఆపాలనుకుంటున్నాడు, వీడి సంగతి ఏమిటో చూస్తానని రిమ్మున వెళ్ళి ఈ వక్షస్థలంతో ఢీకొట్టాడు. ఆ కొండని ఈ వక్షస్థలంతో రొమ్ముతో కొట్టాడు. దెబ్బకి మైనాక పర్వతం యొక్క శిఖరం పగిలిపోయింది, విరిగిపోయింది, రాళ్ళు కిందకి దబదబా దొల్లాయి, అంత పర్వతం కూడా అటు ఇటు ఊగిపోయింది, సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్న ఓడలాగా ఊగిపోయిందన్న. మహానౌరివ సాగరే సముద్రంలో ఓడలా కదిలిపోయేటవాడు. దెబ్బకి దెయ్యం దిగినట్టయింది వాడికి. ఓరి దేవుడోయ్, కళ్ళు బైర్లు గమ్మే, ఇదేం హనుమంతుడి బలం, వక్షస్థలంతో కొడితే కొండ కూడా పిండైపోతుంది అని చావు దెబ్బకి ఈయన కాసేపు గజగజలాడిపోయాడు. స్పృహ తప్పినంత పని అయింది, తేరుకున్నాడు. అంతలోనే తేరుకుని సంతోషించేటండోయ్. వెనకటికి ఒక సామెత ఉంది, ఒక ఆయన కోర్టు చుట్టూ తిరిగాడు, ఆస్తి అంతా పోయింది. ఆస్తి పోతే పోయింది లా తెలిసింది అన్నట్ట, చివరికి లా తెలిసింది ఆస్తి పోయేసరికి. అలాగా దెబ్బ తింటే తిన్నాను కానీ హనుమంతుడి బలం తెలిసిందో చనుకున్నాడు ఈయన. ఎందుకని, ఇంత బలం ఉన్నవాడు అవసరమైతే కొండని కూడా పిండి చెయ్యగలిగే బలం ఉన్నవాడైతేనే లంకానగరానికి వెళ్ళి రాక్షసుల్ని తన్ని, అవసరమైతే రావణుణ్ణి తన్ని, సీతని చూసి రాగలడు. అదే పక్క చిక్కిన వాడి పంపితేటి ఉపయోగం, ఇక్కడ నుంచి రేవుదాకా నడిచి వచ్చేలోపే మధ్యలో అయ్య బాబాయ్ నేను నడవలేనండో, రిటర్న్ జర్నీలో ఆటో ఎక్కుతానుండో అన్నవాడి వల్ల ఉపయోగం ఉందండి. హనుమంతుడు లాంటి వాడు పంపాలి కాబట్టి హనుమంతుడి బలం ఇది, ఈ బలవంతుడు గ్యారంటీగా సీతను తోడగలడని సంతోషించాడు ఆయన. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. మళ్ళీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుధి విద్యా దేహుముహి హరహు కలేశ విగార్.
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి పులోక ఉజాగర రామ దూత అతులిత బలధామ అల్జన పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల పూజిత కేశ హాత వజ్ర రుధ్వజ విరాజై కాంతే మూజజనే ఊజాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన్ గుణీయతి చాతుర రామ కాజ కరివే గో ఆతుర ప్రభు చరిత్ర సునివే గో రసియా రాములఖన సీతామను బసియా సూక్ష్మ రూప ధరి సియగిలికావా వికట రూప ధరి లంక జరావా భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర కి ఉరలాయే రఘుపతి కిన్హి బహుత బడాయే కహా భరత సమ తుమ ప్రియ భాయీ సహస వదన తుమ్హరో యశ గావై అసకహి శ్రీపతి కంఠ లగావై సనకాదిక బ్రహ్మాది మునీశ నారద శారద సహిత హీశ యమ కుబేర దిగపాల జగాతే కవి కోవిద కహి సకై కగాతే తుమ ఉపకార సుగ్రీవహి కిన్హ రామ మిలాయ రాజపద దిన్హ తుమ్హరో మంత్ర విభీషణు మానా లంకేశ్వర భయే సబ జగ జానా యుగ సహస్ర యోజన పర భాను లీల్యోతాహి మధుర ఫల జాను ప్రభు ముద్రిక మేలి ముఖమాహి జలధి లాంఘి గయే అచర జనాహి దుర్గమ కాజ జగత కే జేతే సుగమానుగ్రహ తుమ్హరే దేతే రామ దువారే తుమ రఖవారే హో తను ఆజ్ఞా బిను పైఠారే సబ సుఖ లహై తుమ్హారి శరణ తుమ రక్షక కాహూ గో డరున ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకుతి కాంపై భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జపు నామ సునావై నాసై రోగ హరై సపు పీరా జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన దోలావై సప పర రామ తపస్వి రాజ నకే కాజ సకల తుమ సాజ ఔర మనోరథ జో కోయిలావై తాసు అమిత జీవన ఫల పావై చారో యుగ పర తాప తుమ్హారా హై పర సిద్ధ జగత ఉజియారా సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే అష్ట సిద్ధి నవ నిధి కే దాత అసవర దీన్హ జానకి మాత రామ రసాయన తుమ్హరే పాసా సదా రఘో తుమ్ రఘుపతి కే దాస తుమ్హరే భజన రామ కో భావై జన్మ జన్మ కే దుఃఖ విసరావై అంతకాల రఘుపతి పురజాయి జగా జన్మి హరిభక్త కహాయి ఔర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వ సుఖ కరయి జోయక పఢై హనుమాన్ను చలీస హోయ సిద్ధి సాకి గౌరీశ తులసీదాస సదా హరి చేర కీజయీనాథ హృదయ మఖడేరా పవన తనయ సంకటహరణ మంగళమూరతి రూపు రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణసక పింగాక్ష అమిత విక్రమ వదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్ప ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరిః ఓం.